బైబిల్ గ్రంథమే నిజక దైవ గ్రంథమా అన్న అంశాన్ని గత 2 వారాలుగా ధ్యానం చేస్తూ నేటి శాస్త్రాన్ని, నేటి శాస్త్రీయ చారిత్రక ఆధారాలను, ఆర్కియాలజికల్ ఆధారాలను, బైబిల్కు ఉన్న ఆధారాలను, విశిష్టమైన ఆధారాలను మనం చూడడానికి ప్రభు సహాయం చేశారు. దాని కొనసాగింపుగానే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకము దైవ ప్రేరేపితమేనా అన్న ప్రశ్నతోటి కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ మాట అందరు గమనించాలి, బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకము దైవ ప్రేరేపితమేనా అంటే, మనం గత 2 వారాలు ధ్యానం చేసిన దాంట్లో బైబిల్ నిజ దైవ గ్రంథమా అంటే, బైబిల్ ఖురాన్ కంటే గొప్పదా, బైబిల్ భగవద్గీత కంటే గొప్పదా, బైబిల్ మిగతా మత గ్రంథాల కంటే ఎందుకు గొప్పది అన్నదాన్ని మనం శాస్త్రీయంగాను కొన్ని ఆధారాలను మనం చూసుకుంటూ వెళ్ళాం. అయితే ఈరోజు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. అలాగే కాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉన్నాయి. సరే, అక్కడేమో 73 పుస్తకాలు ఉన్నాయి, ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసానికి కారణమేంటి? పైగా 1500 సంవత్సరాల నిడివిలో, 1500-1600 సంవత్సరాల నిడివిలో వేరువేరు కాలాలలో వేరువేరు వ్యక్తుల చేత సుమారు 40 మంది ప్రవక్తల చేత రాయబడి కూర్చబడి మన చేతిలోకి వచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో అన్ని పుస్తకాలు దైవ ప్రేరేపితమైన లేకపోతే మానవుల కల్పించిన పుస్తకాలు, మానవుల కల్పించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఎంతవరకు బైబిల్ని మనం ప్రామాణికంగా తీసుకుంటూ మన విశ్వాసానికి పునాదిగా బైబిల్ గ్రంథాన్ని మనం ముందుంచుకోవాలి అన్నది ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న మీ ముందుంచడానికి కారణమవుతుందంటే, చాలా మంది బైబిల్ మీద దాడి చేస్తా ఉన్నారు, చరిత్రలో దాడి జరుగుతూనే వచ్చింది, నేడు ఇస్లాం సహోదరులు కూడా దాడి చేస్తా ఉన్నారు, బైబిల్ని కల్పించేశారు, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిని బైబిల్ గ్రంథంలో పెట్టలేదు, పక్కన ఉంచేశారు, ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆ గ్రంథాలనే బైబిల్లో ఉంచారు అన్న దాడి జరుగుతూనే ఉంది. దాని మీద కొన్ని పుస్తకాలు, కరపత్రికలు రాశారు, చిన్న చిన్న పుస్తకాలు రాసి కూడా మార్కెట్లో ఫ్రీగా పంచుతూ ఉన్నారు. కారణం, క్రైస్తవుల్ని తమ విశ్వాసం నుంచి తప్పించాలి, బైబిల్ వారి గ్రంథాల కంటే గొప్ప గ్రంథం కాదు అని బైబిల్ తక్కువ చేసి వారి మత గ్రంథాలని గొప్ప చేసుకోవాలన్న కుట్రపూరితమైన ఆలోచనలు. సరే, వారు ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మనం బైబిల్ మీద మన జీవితాన్ని కట్టుకొని బైబిల్ని మన పాదములకు దీపముగాను, మన త్రోవకు వెలుగుగాను ఉంచుకొని మన జీవితాన్ని కొనసాగించుకోవాలంటే ఎంతవరకు బైబిల్ గ్రంథం నమ్మదగినది అన్న ప్రశ్నతోటి మనం ముందుకు వెళ్దాం. అవిశ్వాసంతో నేను ఈ ప్రశ్న వేయట్లేదు, కానీ ఎదుటి వారికి సమాధానం చెప్పటం, కొందరినైనా అగ్నిలోంచి లాగటం, కొందరినైనా ప్రభువులో బలపరచడానికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ మాటలో విముంచుతా ఉన్నాను. ప్రిలారా, బైబిల్ గ్రంథాన్ని మనం ఒకవేళ బ్రాడ్ గా చూడగలిగితే 2 భాగాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 1 పాత నిబంధన, 2 కృత నిబంధన. బైబిల్ గ్రంథపు ప్రారంభ పేజీలో ఈ విభజన కనబడుతుంది. అందులో పాత నిబంధన పుస్తకాల సంఖ్య 39, కృత నిబంధన పుస్తకాల సంఖ్య 27, మొత్తంగా కలిపి 66 పుస్తకాల అమరికే మన చేతిలో ఉన్న ద హోలీ బైబిల్. పాత నిబంధన పుస్తకాలు క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 400 వరకు 1000 సంవత్సరాల నిడివిలో రాయబడిన పుస్తకాలు. క్రొత్త నిబంధన పుస్తకాలు క్రీస్తు శకం 46 నుంచి 96 మధ్యలో 50 సంవత్సరాల నిడివిలో రాయబడిన పుస్తకాలుగా మనం చూడగలం. అయితే ఈరోజు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ కాలక్రమంలో పుస్తకాలు అమెరికాతో వచ్చింది. ప్రారంభంలో బైబిల్లో అధ్యాయాలు, వచనాలు విభజన లేదు, ఏకంగా ఒక కలిసిపోయిన ఒక పుస్తకం లాగే కంటిన్యూషన్ గా ఉంటుంది. అయితే తర్వాత కాలంలో బైబిల్ గ్రంథం మీద ధ్యానం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని కొందరు భక్తులు చేసిన ప్రయత్నాన్ని బట్టే ఈ రోజు మనం పలానా పుస్తకం, పలానా అధ్యాయము, పలానా వచనము అని చెప్పగలుగుతున్నాం. ప్రారంభంలో మాత్రం అధ్యాయాలు బైబిల్లో లేవు, వచనాలు కూడా బైబిల్లో లేవు, పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. అయితే 1227 క్రీస్తు శకం కాంటన్బరీ ప్రాంతంలో ఆర్చ్ బిషప్ మొదటిసారిగా ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలను అధ్యాయాలుగా విభజించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఆయన విభజించిన ఈ అధ్యాయాలను ఆధారం చేసుకుని 1382 విక్లిఫ్ ఇంగ్లీష్ బైబిల్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చింది. 1882 విక్లిఫ్ ఇంగ్లీష్ బైబిల్ బయటకు వచ్చింది. ఆ విక్లిఫ్ ఇంగ్లీష్ బైబిల్ బయటకు వచ్చే వరకు అంతకు ముందున్న పుస్తకాల్లో కేవలం పుస్తకాలు మాత్రమే ఉన్నాయి తప్ప అధ్యాయాలు విభజన లేదు. అయితే దాని తర్వాత కాలంలో 1448 క్రీస్తు శకం 1448 యూదా రబీగా పిలువబడుతూ ఉన్న నాతాను అన్న ఆయన పాత నిబంధన గ్రంథాన్ని అధ్యాయాల్లో నుంచి వచనాలుగా విభజించుకుంటూ వెళ్ళాడు. ఆయన చేసిన మొదటి ప్రయత్నం అధ్యాయాలను వచనాలుగా విభజించటం. తర్వాత క్రీస్తు శకం 1555 రాబర్ట్ ఎస్టీనే అలియస్ స్టీఫెనస్ అనే ఆయన కృత నిబంధన గ్రంథాన్ని అధ్యాయాలను వచనాలుగా విభజించుకుంటూ వెళ్లారు. వారు చేసిన ఆ ప్రయత్నాన్ని బట్టి దాన్ని వెంబడిస్తూ ఈ రోజు కూడా బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి, అధ్యాయాలు కనబడుతున్నాయి, వచనాలు కనబడుతూ ఉన్నాయి. ప్రారంభంలో వారు వచనాలుగా విభజించలేదు, కానీ తర్వాత చదివే వరకు వీలుగా ఉండటం కొరకు, మనకు ప్రయోజనకరంగా ఉండటం కొరకు భక్తులు చేసిన ప్రయత్నాన్ని బట్టి ఈ రోజు మన చేతిలో బైబిల్ గ్రంథంలో అధ్యాయాలు వచనాలు కనబడతా ఉన్నాయి. అయితే ఇంకొక మాట మనకు అర్థం చేసుకోవాల్సింది, ప్రారంభ హీబ్రూ బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో 22 పుస్తకాలే, కృత నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలే ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో 22 పుస్తకాలే ఉన్నప్పటికీ ఈ రోజున్న పాత మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథ పుస్తకాలకు, ఆ రోజున్న హీబ్రూ బైబిల్లో 22 పుస్తకాలకు పుస్తకాలు కంటెంట్ లో వ్యత్యాసం ఉండదు. కంటెంట్ ఏమి కుదించబడలేదు, కానీ అప్పుడు ఎట్లా ఉండదంటే 12 చిన్న ప్రవక్త పుస్తకాలు మనకు కనబడతాయి. హోషియా, ఆమోసు, ఉబద్యయోన, మీకా, నహుము, అబకుకు, జఫన్య, హగ్గయ్, జకరియా, ములాకి, ఈ 12 పుస్తకాలు కూడా పాత చిన్న ప్రవక్తల పుస్తకాలు అంటాం. ఈ 12 పుస్తకాలను గ్రంథాలను కలిపి ఒక పుస్తకంగానే హీబ్రూ బైబిల్లో మనం చూడగలము. అలాగే మొదటి సమయలు, రెండవ సమయలు వ్యత్యాసం మనకుంది, కానీ ఆ రెండు కలిపి ఒక పుస్తకమే. మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథం కలిపి ఒక పుస్తకము. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు కలిపి ఒక పుస్తకము. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు కలిపి ఒక పుస్తకంగానే ఉండటం వల్ల హీబ్రూ బైబిల్లో 22 పుస్తకాలు మాత్రమే, అంటే 22 పాత నిబంధన, 27 కృత నిబంధన కలిపి 49 పుస్తకాలు హీబ్రూ బైబిల్లో ఉన్నట్లుగా చరిత్ర మనకు చెప్తా ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పదం ఏంటంటే క్యానాన్ అంటారు, బైబిల్లో క్యానాన్ అంటారు. క్యానాన్ అన్న పదానికి అర్థం యాన్ ఆథరేటివ్ లిస్ట్ ఆఫ్ బుక్స్ యాక్సెప్టెడ్ యాజ్ హోలీ స్క్రిప్చర్, అంటే ఆ రోజు లభించిన పుస్తకాలను భక్తులు పరిశీలన చేసి ఇవి దైవ ప్రేరేపితమని వేటిని అయితే ఎంపిక చేసుకున్నారో, దైవ ప్రేరేపితమని ఎంపిక చేయబడ్డవి, ఇన్స్పైర్డ్ బై ద గాడ్ అని ఏవైతే సెలెక్ట్ చేయబడ్డాయో వాటిని క్యానాన్ అంటారు. అలా క్యానాన్ గా సెలెక్ట్ చేసిన పుస్తకాలను ఈ రోజు మన చేతిలో బైబిల్లో ఉన్నాయి. ఇంకొక మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎపోక్రిప అంటారు. ఎపోక్రిప అంటే హిడెన్ రైటింగ్స్, ఆ పదానికి అర్థం హిడెన్ రైటింగ్స్, అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలు లాంటివే కొన్ని లభించే, కానీ అవి బైబిల్ గ్రంథంలో యాడ్ చేయడానికి అనుకూలంగా లేవు. వాటిని ఏమంటామంటే లెటర్స్ ఉంటాయి, తర్వాత వారు పాడుకున్న పద్యాలు, పాటలు అందులో దొరుకుతున్నాయి, తర్వాత ఆ రోజు కల్చర్ ని బట్టి రాయబడిన హిస్టారికల్ పుస్తకాలు కనబడతా ఉన్నాయి. వాటిని పరీక్ష చేసి ఇవి దైవ ప్రేరేపితము కాదు, ఇవి అపోక్రిప అని పక్కన పెట్టారు. ఏవైతే ఈ 66 పుస్తకాలు ఈ రోజు మనం అంటున్నామో వాటిని క్యానాన్ గా తీసుకొచ్చి బైబిల్లో పెట్టారు. అయితే మన సహోదరులు రోమన్ కేథలిక్ బైబిల్లో 66 పుస్తకాలకు బదులు 73 పుస్తకాలను మనం చూడగలం. ఇక్కడ ఆ 73 పుస్తకాల్లో ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ కి కాథలిక్ బైబిల్ కి అడిషనల్ గా ఉన్న పుస్తకాలు ఇంకొక 7 పుస్తకాలను మనం చూస్తాం. అది తోబీతు, యూదీతు, మక్కాబీలు మొదటి గ్రంథము, మక్కాబీలు రెండవ గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము, సీరా గ్రంథము, బారూకు గ్రంథము అని ఇవి కాకుండా ఇంకొక 7 పుస్తకాలు కాథలిక్ బైబిల్లో మనం చూస్తాం. వాళ్ళు ఏంటంటే ఈ 66 పుస్తకాలే కాకుండా ఆ మిగతా 7 పుస్తకాలు కూడా ఉపయోగపడతాయని చెప్పి కాథలిక్ సహోదరులు ఆ బైబిల్ గ్రంథంలో ఆ పుస్తకాలను ఇన్ అడిషనల్ గా ఉంచారు. వాటన్నిటిని కలిపి బైబిల్ గ్రంథంగానే వారు పరిగణిస్తా ఉన్నారు. అయితే అర్థం కావాల్సిన ఇంకొక సత్యం ఏంటంటే రోమన్ కాథలిక్ సహోదరులు యాడ్ చేసిన ఈ 7 పుస్తకాలు కాకుండా ఇంకా పాత నిబంధన గ్రంథంలో అపోక్రిపగా పిలవబడుతున్నవి ఇంకొక 9 పుస్తకాలు ఉన్నట్లుగా మనం చూడగలం. ఇప్పుడు మన కీర్తన గ్రంథంలో 150 కీర్తనలే చూస్తాం, కానీ 151వ కీర్తన ఉంది, దాన్ని బైబిల్లో యాడ్ చేయలేదు. అలాగే మక్కాబీల 3వ గ్రంథము, మక్కాబీల 4వ గ్రంథం కూడా అందుబాటులో ఉంది, దాన్ని కూడా దైవ ప్రేరేపితం కాదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో దాన్ని యాడ్ చేయలేదు. అలాగే న్యూ టెస్టమెంట్ లో 23 పుస్తకాలు, బైబిల్లో ఉన్న ఈ 27 పుస్తకాలు కాకుండా 23 పుస్తకాలు ఉన్నాయి, వాటిని అపోక్రిప అంటారు, వాటిని బైబిల్ గ్రంథంలో యాడ్ చేయలేదు. థామసు వార్త, పేతురుసు వార్త, మరియసు వార్త, పేతురు కార్యాలు, యోహాను కార్యాలు, పౌలు కార్యాలు, అంద్రేయ కార్యాలు, పేతురు మరియు 12 శిష్యుల కార్యాలు, ఇట్లాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, కానీ వాటిని దైవ ప్రేరేపితము అని ఎంచక వాటిని యాడ్ చేయలేదు. అయితే ఏవైతే ఈ అపోక్రిప ఉందో అపోక్రిపను తీసుకొచ్చి మన కళ్ళ ముందు నుంచి బైబిల్లో చాలా పుస్తకాలు ఇంకా పక్కన ఉన్నాయి, అవన్నీ అందుబాటులో లేవు, వాటిని పక్కన పెట్టేశారు, అందులో వ్యతిరేకత ఉంది అన్న మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియులరా, అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ రాజు కింగ్ జేమ్స్ అన్న ఆయన బైబిల్ గ్రంథాన్ని ప్రాచుర్యంలోకి తీసుకుని రావడానికి, రెండవది బైబిల్ గ్రంథంలో నాణ్యత తర్వాత తరాలకి అందుబాటులోకి ఉండడం కొరకు ఆ రాజు గొప్ప ప్రయత్నం చేసి ఆయన బృందాన్ని ఏర్పాటు చేసి హీబ్రూ ప్రతులను, నేటి ఇంగ్లీష్ బైబిల్ ప్రతులను, ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేట్ అయ్యి ఉంది అప్పటికి విలియం టెండల్, బైబిల్ స్మగ్లర్ గా పిలువబడ్డ ఆయన చాలా ప్రయాసపడి బైబిల్ని స్మగ్లింగ్ చేసుకుంటూ బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ఎంత మాత్రం కుదరదని ఆ రోజు రోమన్ కాథలిక్ చర్చ్ వ్యతిరేకంగా నిలబడుతూ శిక్షించడానికి ప్రయత్నం చేసినప్పుడు
The person you are speaking with has put your
ప్రయత్నం ఏంటంటే తన ప్రాణాలకు తెగించి బైబిల్ స్మగ్లింగ్ చేసుకుంటూ వచ్చాడు. బైబిల్ స్మగ్లింగ్ చేస్తున్న కార్యక్రమంలోనే ఆయన పట్టుబడ్డాడు. చివరికి ఆయన బ్రతుకుండగానే సజీవ దహనం చేశారు. సజీవ దహనం అయిపోతున్న విలియం టెండల్ చేసిన ప్రార్థన, ఓ దేవా ఈ రాజు కళ్ళు తెరిపించువా అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుడు ఎంపిక చేసుకున్న ఒక రాజే కింగ్ జేమ్స్. ఆ కింగ్ జేమ్స్ అన్న ఆయన బృందాన్ని ఏర్పాటు చేసి హీబ్రూలో పాండిత్యం కలిగిన వారిని, అరామిక్ భాషలో పాండిత్యం కలిగిన వారిని, గ్రీకు భాషలో పాండిత్యం కలిగిన పండితులను ఏర్పాటు చేసి బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క బృందానికి కొన్ని పుస్తకాలను వాళ్ళకి ఇచ్చి వారి చేత ట్రాన్స్లేట్ చేసి ఒకరు ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలను మరొక బృందానికి ఇచ్చి క్రాస్ చెక్ చేయించి అసలుకి ప్రతి ప్రతి కాపీ అవుతున్నప్పుడు ఎన్ని వచనాలు ముందు ప్రతిలో ఉన్నాయి, తర్వాత ప్రతిలో ఎన్ని వచనాలు ఉన్నాయి, ముందు ప్రతిలో ఎన్ని పదాలు ఉన్నాయి, తర్వాత ప్రతిలో ఎన్ని పదాలు ఉన్నాయి, ముందు ప్రతిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, తర్వాత ప్రతిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, టాలీ అవుతూనే ఉంచడం, టాలీ కాకపోతే దాన్ని డిస్ట్రాయ్ చేసేయడు అన్నంత మైన్యూట్ గా మెటిక్యులస్ వర్క్ చేసినట్టుగా చరిత్ర మనకు చెప్తా ఉంది. చివరికి ఆ ప్రతుల్లో ఏది మిడిల్ వచనం, పాత ప్రతిలో ఏది మిడిల్ వచనంగా ఉంది, కొత్త ప్రతిలో ఏది మిడిల్ వచనంగా ఉంది, పాత ప్రతిలో ఏది పెద్ద వచనంగా ఉంది, కొత్త ప్రతిలో ఏది పెద్ద వచనంగా ఉంది, ఇట్లాగా అన్ని విధాలుగా వాళ్ళు టాలీ చేసుకుంటూ మానవుడు ఎంతవరకు దాన్ని
కాచి చేయగలడు అంతగా కాచి చేసి
బైబిల్ గ్రంథాన్ని అందుబాటులోకి తెచ్చినట్లుగా చరిత్ర మనకు చెప్తా ఉంది. ఇదంతా బైబిల్ గ్రంథం యొక్క అమరిక, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధమైనవి ఎంచబడిన క్యానన్ ప్రతులు, బైబిల్ గ్రంథంలో కాకుండా బయట అందుబాటులో ఉన్న అపోక్రిఫా ప్రతుల యొక్క వెనకాల ఉన్న సారాంశము, చరిత్ర మనం చెప్తున్న విషయాలు. అయితే మనకి ఇట్లా అనుకోవచ్చు, మరి మానవుడు దేవుని గ్రంథాన్ని కూర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్నిటిని దేవుని యొక్క ఆత్మ చేత రాయబడ్డవి దైవ ప్రేరేపితమని ఎంచి, కొన్నిటిని దైవ ప్రేరేపితము కాదు అని పక్కన పెట్టడంలో మన ఎంతవరకు సబబుగా ఉంటది, ఎంతవరకు దాన్ని నమ్మొచ్చు, మన చేతిలోకి వచ్చిన బైబిల్ గ్రంథము ఎంతవరకు అక్యురేట్ గా వచ్చింది అన్న ప్రశ్నలు సహజంగానే మన మనసును కలిసి వేస్తా ఉంటాయి. అందులో ఇబ్బంది పడాల్సిన విషయం లేదు. కానీ అయితే దేవుడు తన వాక్యంలో బైబిల్ గ్రంథంలో చెప్పిన కొన్ని మాటలను మనం పరిగణలోకి తీసుకుంటూ మనం ముందుకెళ్లాలి. యోహాను సువార్త 10:25 వెళ్దాం. యోహాను సువార్త 10:35 వెళ్ళాలి. అక్కడ ప్రభు చెప్తున్నాం ఉన్న మాట మనం చూడగలం. లేఖనము నిరర్థకము కానేరదు కదా అన్నాడు ఆయన. లేఖనం అనగాని స్క్రిప్చర్, దేవుని యొక్క ఆత్మచేత మానవులు రాసిన ఈ ప్రతుల కోసం ఆయన మాట్లాడుతూ లేఖనము నిరర్థకము కానేరదు అన్నాడు. అది ఇంగ్లీష్ లో మనకి ఎట్లా ఉంటుందంటే స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకెన్ అని రాయబడింది. అంటే దేవుడు ఏదైతే మానవ కోటికి అందాలనుకున్నాడో, ఏది మానవ జాతికి ప్రయోజనకరమని ఆయన భావించాడో, దాన్ని మానవులకు అందుబాటులోకి తీసుకోవడానికి 100% బాధ్యత వహించింది దేవుడే. అందుకే బైబిల్ గ్రంథంలో గత సిరీస్ లో మనం చూసినప్పుడు ఆయన మోషేతో మాట్లాడినప్పుడు మోషే వాటిని నువ్వు రాయి అన్నాడు. ఆయన దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు దానియేలు నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని రాయి అన్నాడు. ఆయన ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ నువ్వు పుస్తకంలో రాయి అన్నాడు. యోహాను భక్తుడికి పద్మాసు ద్వీపంలో దర్శనాలు ఇస్తున్నప్పుడు దేవుడే వాటిని రాయించాడు. ఆయనే అనాది నుంచి తన వాక్కును మానవునికి అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపించిన దర్శనాలు ఏవైతే మానవుడికి తెలియాలనుకున్నాడో వాటిని ఆ రోజు రాయించాడు. దాని తర్వాత భూలోకంలో ఉన్న అన్ని భాషల ప్రజలకు తన వాక్యము అందుబాటులోకి ఉండాలని బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ ప్రాజెక్టు ఆయనే స్టార్ట్ చేశాడు. ఇలా అనుకోవచ్చు, ద గ్రేట్ బ్రిటన్ అది తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, లేకపోతే తన క్రైస్తవ మతాన్ని విస్తరించుకోవడానికి బైబిల్ పంచుకుంటూ వెళ్ళింది అన్న అభియోగం బ్రిటన్ మీద ఉంది. మనం ఎన్ని మాటలన్నా చెప్పొచ్చు, కానీ ప్రతి దాని వెనకాల కారణం ఏంటంటే దేవుడే తన వాక్కును మానవునికి అందుబాటులోకి తీసుకుని రావాలి. దైవోక్తి లేని ఎడల మన జనులు కట్టలేక తిరుగుదురు. దేవుని వాక్కు లేకపోతే మానవుడికి భయభక్తులు ఉండవు, మానవుడికి గురి గమ్యం ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథము దాన్నేమంటావంటే ఇది మానవుడి యొక్క జీవితానికి సంబంధించిన యూజర్ మాన్యువల్, వాడి జీవిత పుస్తకం. నేనెవరిని అన్న ప్రశ్నకు బైబిలే సమాధానం చెప్తుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న కీలకమైన ప్రశ్నకు బైబిల్లో సమాధానం ఉంది. నేను మరణించి ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్నకు బైబిల్లో సమాధానం చూడగలం. అంటే బైబిల్లో మనం చూస్తున్న ఈ మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవుడు ఏమై ఉన్నాడు, మానవుడు ఎక్కడికి వెళ్ళాలి, ఈ జీవిత కాలాన్ని సార్థకత చేసుకోవాలంటే తను ఎలా జీవించాలి అన్న కీలకమైన ప్రశ్నలకు, ఏదైనా ఒక ప్రశ్న మానవుడికి, ఏదైనా ఒక సమస్యను ఈరోజు మానవ జాతి ఎదుర్కొంటుంది అన్నప్పుడు దేవుడు తన మనకు అందించిన బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రశ్నకు సమాధానం చూడగలం. ఇక్కడ ఆయన అంటున్న మాట, లేఖనము నిరర్థకము కానేరదు. ఆయన రాయించిన మాటలు, ఆయన మానవ కోటికి అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించిన మాటలను దేవుడు ఆయనే ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాడు, ఆయనే ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు, ఆయనే ప్రింటింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు. మానవులే తెర మీద కనబడతారు, తెర వెనకల దేవుని హస్తం కనబడుతుంది. దేవుడు తన వాక్యాన్ని నీ చేతిలోకి నా చేతిలోకి తీసుకొని రావాలన్నప్పుడు ఆయన ఏదైతే తీసుకొని రావాలనుకున్నాడో మానవులే ఇంటర్ఫీర్ అయిన అయినప్పటికీ దేవుడే ఈ గ్రంథానికి కర్తగా ఉండి నీకు నాకు ప్రయోజనకరమైన మాటలన్నింటినీ అందుబాటులో ఉంచాడు. ఇంకొక మాట చెప్పగాను, 66 పుస్తకాలు ప్రొటెస్టెంట్ బైబుల్ చదువుతున్న నువ్వు మిగతా 7 పుస్తకాలు కాథలిక్ బైబుల్ ఉన్న పుస్తకాలు చదివిన తర్వాత బైబుల్ గ్రంథంలో నీకు కాంట్రడిక్షన్స్ ఏమి కనబడవు. అంటే ఆ 7 పుస్తకాలు మిగతా 66 పుస్తకాల్లో ఉన్న కంటెంట్ ని తప్పు అని చెప్పవు, ఇక్కడున్న మాట ఎస్ అని చెప్పి ఆ 7 పుస్తకాలు నో అని చెప్పి ఉండడానికి కూడా వీలు లేదు. అయితే ఏది ప్రయోజనకరమైందో, ఏది దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డవని నమ్మారో ప్రొటెస్టెంట్ బైబుల్లో 66 తీసుకున్నారు, ఆ మిగతా 7 పుస్తకాలు కూడా అవి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డవి, అవి ప్రయోజనకరం అనుకుని కాథలిక్ విశ్వాసులు కాథలిక్ బైబుల్లో తీసుకున్నారు, మిగతావి కేవలం అవి రాతలే తప్ప అవి దైవ ప్రేరేపితం కాదని చెప్పి మిగతా వాటిని వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టిన వాటిని తీసుకొచ్చి అందులో ఏదో ఉండిపోయింది, అందులో చెప్పిన మాటలు వింటే యేసుక్రీస్తు ప్రభు కి వ్యతిరేకమైన మాటలు ఉన్నాయన్నవి కేవలం బైబిల్ గ్రంథం మీద బురద చల్లటము, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి మిగతా సహోదరులు చేస్తున్న ప్రయత్నం అంతే. అందుకే ఆయన చెప్తున్నమాట, లేఖనము నిరర్థకము కానేరదు. దేవుడు రాయించిన మాటలను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో బైబిల్లో చేర్చకుండా ఆయన వదిలిపెట్టలేదు. దేవుడు ఏదైతే నీకు నాకు తెలియాలనుకున్నాడో ఆయన తెలియాలనుకున్న మాటలన్నింటినీ బైబిల్ గ్రంథంలోకి ఈరోజు నీ భాషలోనికి ఆయన ట్రాన్స్లేట్ చేపించి నీ చేతిలోకి తీసుకొచ్చి నీ చేతిలో ఉంచాడన్న సత్యాన్ని గమనించాలి. రెండవ మాట, స్క్రిప్చర్ కనాట్ బి బ్రోకెన్, లేఖనం నిరర్ధకము కానేరదు అన్నప్పుడు ఇంకొక మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లేఖనాల్లో ఒక్క మాట లేఖనాల్లో మరొక మాటను ఖండించడానికి వీల్లేదు. అంటే రాసిన మనుషులు 40 మంది, రాయబడిన పుస్తకాలు 66 పుస్తకాలు, కానీ ఏ ఒక్క పుస్తకం కూడా ఒక చోట ఒక విషయాన్ని ఎస్ అని చెప్పి మరొక చోట అదే విషయాన్ని నో అని చెప్పడానికి వీలు లేదు. అలాంటి కాంట్రడిక్షన్స్ బైబిల్లో లేవు. అలాంటి కాంట్రడిక్షన్స్ వచ్చినప్పుడు అవి దేవుని మాటలు కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవ మాట మనం చూడడానికి ముందుకు వెళ్తే, 2 పేతురు పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నవి, వాటిని మనం చదవాలి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, తర్వాత మాట అండర్లైన్, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించిన గాక అన్నాడు. అక్కడ మాట్లాడుతూ మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. దేవుడే మనకి అవసరమైన వాటిని, దేవుడే మనకు ప్రయోజనకరమైన వాటిని దయచేస్తున్నాడు అని పేతురు ఆ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూడాలి. ఇందుకే బైబిల్ గ్రంథము, మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము సరిగ్గానే సేకరించబడింది, మనం చదువుతున్న గ్రంథము దేవుని ప్రేరేపణ చేతనే మన చేతిలోకి వచ్చింది అన్నదాన్ని మనం చెప్పుకోవడానికి, మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం కొన్ని ప్రతులను చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, కొంతమంది పాత నిబంధన గ్రంథాన్ని ఖాతరు చేయరు, పట్టించుకోరు. పాత నిబంధన గ్రంథం మనకు కాదు, అది యూదులకు ఇవ్వబడింది, అది ఇజ్రాయేల్కి ఇవ్వబడింది, దాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు, చదవలసిన అవసరం కూడా లేదని కొందరు కేవలం న్యూ టెస్టమెంట్ మాత్రమే క్యారీ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది మిగతా సహోదరులు అంటే నూతన నిబంధన గ్రంథం యేసుక్రీస్తు ప్రభు గురించి కాబట్టి, మోషే ధర్మశాస్త్రం మాకు ప్రాముఖ్యమైంది, అబ్రహాము చేత దేవుడు చెప్పిన మాటలు మాకు ప్రాముఖ్యమైనని చెప్పి కొత్త నిబంధన గ్రంథాన్ని పక్కన పెట్టి పాత నిబంధన గ్రంథాన్ని వెంబడించే వారు కూడా ఉన్నారు. అయితే పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథం కలిసి నీ చేతులకు వచ్చిన బైబిల్ గ్రంథం ఎంతవరకు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడింది? బైబిల్లో ఉన్న ఒక మాట మనం చూస్తున్నాం, మనకి ఇదే పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలను మనం గతంలో చూసాం. ఆ 20-21 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. ఊహల వల్ల బైబిల్ గ్రంథం రాయబడలేదు. మనుషుని ఇచ్చను బట్టి లేఖనంలో ఏ ప్రవచనము పుట్టలేదు. ఇష్టాలకు తావు లేదు, ఊహలకు తావు లేదు అంటూనే 22 వచనంలో ఇలా అన్నాడు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడినవారే దేవుని మూలముగా పలికిరి. మానవులే రాశారు కానీ మానవ జ్ఞానం కాదు, మానవ జ్ఞానం కాదు, దైవాత్మ చేత వారు ప్రేరేపించబడి దేవుడు వారికి చూపించిన విషయాలు, దేవుడు వారికి చెప్పిన విషయాలను వారు గ్రంథస్థం చేశారు అన్నది పేతురు గారు బైబిల్ గ్రంథానికి ఇస్తున్న ఒక క్లారిఫికేషన్. అయితే ఈ మాటను మనం పరిగణలోకి తీసుకొని పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము ఎట్లా ఇంటర్లింక్ అయి ఉన్నాయి, ఒకదానికి ఒకటి ఎట్లాగా డెవలప్ అయిన రెవల్యూషన్ గా ఉంటుంది అన్న చూడడానికి కొన్ని మాటలు చూడడం మంచిదేమో. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనము, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో మోషే భక్తుల ద్వారా పలకబడిన లేఖన భాగం అది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనానికి వెళ్ళాలి. ఇక్కడ 18వ అధ్యాయం 18వ వచనంలో మనం ఏం చేస్తున్నామంటే, ఆయన ఇలా అంటున్నాడు మోషే, వారి సహోదరుల నుంచి నీ వంటి ప్రవక్తను వాని కొరకు పుట్టించదను, అతని నోట నా మాట నుంచిదను, నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమును చెప్పు నా మాటలను విననివ్వానని దాని గురించి విచారణ చేసేదను అన్నాడు. ఆయన క్రీస్తు పూర్వం 1400లో మోషే భక్తునితో మాట్లాడుతూ, మోషే నీ వంటి ప్రవక్త వారి సహోదరుల నుంచి వారి కొరకు నేను పుట్టిస్తాను, ఆయన మాట వినాలి అన్నది క్రీస్తు పూర్వం 1400లో రాయబడిన ఈ మాట. ఈ మాట నెరవేరాల్సిందే. అంటే బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి, బైబిల్లో ఉన్న ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు కృత నిబంధన గ్రంథంలో నెరవేరాయా లేదా అని చూస్తే, పాత నిబంధన గ్రంథము కృత నిబంధన గ్రంథము ఇంటర్లింక్ అయి ఉన్నాయన్న సత్యం మనకు అర్థమవుతుంది. వాస్తవంగా ఆ రోజు సేకరించిన వారు ఏవి లభిస్తే వాటిని సేకరిస్తూ వెళ్ళారు, కానీ దాన్ని ఒక బైబిల్ విద్యార్థిగా బైబిల్ గ్రంథం మీద కూర్చొని ఇది ఎంతవరకు సబబు అన్న దాన్ని మనం ధ్యానం చేయగలిగితే, బైబిల్ గ్రంథము నిజముగా అద్భుతము, దేవుడే మానవ కోటికి అనుగ్రహించిన గొప్ప ప్రసాదం అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ మాట క్రీస్తు పూర్వం 1400లో ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం ఉన్న మాట, కొత్త నిబంధన గ్రంథము అపొస్తల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం నుంచి వెళితే ఆ మాట యొక్క నెరవేర్పు ఎలా జరిగిందో పేతురు గారు వివరిస్తున్నట్లుగా మనం చూడగలం. అపొస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటూ వెళితే ఇలా అన్నాడు, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చను. ముందుగా ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధన గ్రంథములో రాయబడిన ప్రవచనాలు, ఆయన పుట్టుక, ఆయన పుట్టే ప్రాంతము, ఆయన జనన విధానము, ఆయన పరిచర్య విధానము, ఆయన చేయాల్సిన కార్యాలు, ఆయన అప్పగించబడడం, ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానము గురించి ఎందరైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ నెరవేరాల్సి ఉంది. పాత నిబంధన గ్రంథం వరకు వెళ్తే ఆ ప్రవచనాలు ఎలా నెరవేరాయి, ఎవరి జీవితం నెరవేరాయి అన్న విషయాలు కృత నిబంధన గ్రంథంలో చూడగలం. మీరు ఒకవేళ ఆత్మీయ నేత్రాలు చూడగలిగితే పాత నిబంధన కృత నిబంధన రెండు విడిపోయి ఉన్నాయి, కానీ రెండిటి మధ్య విడదీయలేనట్టుగా నిచ్చెనలు మనకు కనబడతాయి, పెనవేసుకున్న బలమైన బంధాలు మనకు కనబడతాయి. అర్థం చేసుకుందాం. కిందకి వెళ్తే మనకి చూస్తే 21వ వచనంలో 22వ వచనం, మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను అని మోషే ఏ ప్రవక్త కొరకు చెప్పాడో ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని పేతురు కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 24వ వచనంలో సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిన వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానం ముందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదించమని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అంటూనే 26వ వచనంలో ఎవరు ఆ ప్రవక్త, ఎవరి జీవితంలో ఆ విషయాలు నెరవేరాయో ఆయన కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు, మోషే ప్రవచనాలు, అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాలు, సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలైతే ప్రవచించారో అవన్నీ నెరవేరాలి, అవన్నీ నెరవేరకుండానే నిరీక్షిస్తూ ఉన్నారు. వాటి నెరవేర్పు కృత నిబంధన గ్రంథంలో చూస్తున్నాం. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, దెర్ ఈజ్ ఏ ఇంటర్నల్ రిలేషన్. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొంచెం మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త ఐదవ అధ్యాయంలో 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుంటూ వెళ్తే కృత నిబంధన గ్రంథము, పాత నిబంధన గ్రంథము ఎట్లా ఇంటర్లింక్ అయి ఉన్నాయో మనకు అర్థమవుతుంది. 17వ వచనంలో ఆయన అన్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చుతనని తలంచవద్దు, పాత నిబంధనకు నాకు ఏమి సంబంధం లేదు అంటలేదు, ప్రవక్తలు చెప్పిన మాటలకు నాకు ఏమి సంబంధం లేదు అంటలేదు, ఆ మాటలు నీకు అవసరం లేదు, వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు అంటలేదు. కానీ ఆయన మాట్లాడుతున్న మాట, ధర్మశాస్త్రము, ప్రవక్తల వచనాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. ఆయన అవన్నీ నెరవేరాలి. ఒకవేళ నేను అంటాను, బైబిల్ గ్రంథాలు, న్యూ టెస్టమెంట్ని మీరు పక్కన పెట్టేస్తే మీకు క్లారిటీ ఉండదు. ఒకవేళ పాత నిబంధన పక్కన పెట్టేసి కొత్త నిబంధనతో పట్టుకుంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం అర్థం చేసుకోవాలంటే జుట్టు పీక్కోవాలి. ఎందుకంటే అక్కడంతా ప్రారంభ వచనాలు అంటుంది, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన, యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఎవరి అబ్రహాము, ఎవరి దావీదు? ఆ కిందకి వెళ్ళేసరికి హాగరు, సారా, రాహాబు ఈ పేర్లని కనబడతాయి. ఎవరి రాహాబు, ఏం అర్థం కాదు. కాబట్టి పిల్లరా, రెండు పుస్తకాలు, 66 పుస్తకాలు, రెండు గ్రంథాలు మొత్తంగా కలిపి బైబిల్ గ్రంథం, దేవుడే నీ కొరకు నా కొరకు సమకూర్చి నీ ముందుంచిన పరిశుద్ధ గ్రంథం అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో కొన్ని మాటలను ముందుంచడానికి ఆశపడతా ఉన్నాను. 21వ వచనానికి రండి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరి పూర్వీకులు, ఎప్పుడు చెప్పాడు, ఎవరికి చెప్పారు అర్థం చేసుకోవాలి. ఆయన మోషే ద్వారా 10 ఆజ్ఞలు అనుగ్రహిస్తూ నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనంలో నరహత్య చేయొద్దు అన్నాడు. ఆ మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 1400 సంవత్సరాల తర్వాత మొదటి శతాబ్దంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆ మాట కోట్ చేస్తూ రాయబడిన మాట మీరు విన్నారు కదా. అవి వద్దు, అవి పట్టించుకోవద్దు అంటలేదు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు మానవుడిగా వచ్చాడు అన్న సత్యం మీకు అర్థమైతే ఆయన బైబిల్లో ఉన్న ఈ ప్రతులన్నింటినీ కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. మోషే నా కొరకు రాశాడు, మోషే పంచకాండాలు రాశాడు, మోషే రాసిన పంచకాండాలు యేసుక్రీస్తు ప్రభు ఆయన స్టాంప్ వేస్తున్నాడు. అవి దైవ ప్రేరేపితము, వాటిని బైబిల్లో చేర్చారు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో చేర్చినది యేసుక్రీస్తు ప్రభు నోట వచ్చింది ఏదైనా పక్కన ఉండిపోయిందంటే ఏం కనపడదు. సంపూర్ణమైన గ్రంథంగానే బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలం. ఇక్కడ 21వ వచనంలో నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనంలో ఒక ఆజ్ఞ కోసం మాట్లాడుతూ 22వ వచనంలో అన్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, ఒకనాడు మోషేతో చెప్పించాను, మోషేతో చెప్పాను, ఆ మాటలు మీరు నమ్మారు. ఆ మోషే ఒక మాట అన్నాడు, నా తర్వాత నా వంటి ప్రవక్త వస్తాడు, ఆయన చెప్పిన మాట వినాలి అన్నారు అని అప్పుడే చెప్పించాను, ఆ మాట నెరవేర్పుగా నేను వచ్చాను. మోషే మాట మీరు విన్నారు, అయితే ఇప్పుడు నేను చెప్పినదేమనగా, నరహత్య చెయ్యండి అనలేదు. నరహత్య చెయ్యొద్దు, అది పాపమైన మాట విన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు కత్తులతో పొడుచుకోకపోయినా మాటలతో పొడుచుకున్న అది నరహత్యే అన్నాడు ఆయన. కిందకు వెళ్తే 27వ వచనంలో వ్యభిచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఎక్కడ విన్నాము? ఇది మళ్ళా 10 ఆజ్ఞలోనూ మనం చూడగలం. నిర్గమకాండ 20:14 అక్కడ వ్యభిచారం చేయొద్దని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినది ఏమనగా మోహపు చూపే వ్యభిచారము అన్నాడు. కిందకు వెళ్తే 33వ వచనంలో నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణాలను ప్రభువుకు చెల్లింపవనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఎక్కడ చెప్పాడంటే ద్వితీయ ఉపదేశకాండం 23:21-23 ఆయన నీ ప్రమాణాలను దేవునికి చెల్లించి ప్రమాణాల విషయాలు తప్పిపోవద్దు అన్నాడు. ఆయన అనేది నేను మీతో చెప్పినది ఏమనగా మీరు ఇంక ప్రమాణం చేయొద్దు, అసలుకి నువ్వు ఒట్టేసి చెప్పాల్సిన అవసరం లేదు, మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అన్నాడు. కిందకు వెళ్తే 38వ వచనంలో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా, ఎక్కడ చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 19:21 ఆ మాట ఉంది. అక్కడ చెప్పబడిన మాటకు ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత కంటికి కన్ను పంటికి పళ్ళు అన్న మాట మీరు విన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి, ఇక పగ తీర్చుకోవద్దు, ప్రేమించండి అన్నాడు. ప్రేమ చూపించండి, అరుగువానికి ఇవ్వండి అన్న మాటలు మనం చూస్తాం. 43వ వచనంకి వెళ్తే నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. ఈ మాట ఎక్కడ రాయబడింది? లేవీ కాండం 19:18 రాయబడింది. ఆ మాట నెరవేర్పు, ఆ మాటను ఆయన కొనసాగిస్తూ అంటాడు. ఇక పొరుగు వారిని ప్రేమించండి, శత్రువును ద్వేషించమన్న మాట మీరు విన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దెర్ ఈజ్ ఇంటర్లింక్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి విడదీయలేనంత అవినాభ సంబంధం ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువే మన విశ్వాసానికి కర్త అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు జీవించిన ఆ 3.5 సంవత్సరాల కాలంలో మానవ కోరుకున్న ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ ఆయన తీసివేశాడు. ఏదైతే దైవ గ్రంథము, ఎవరిని మేము నమ్మాలి, మోషే దాని ప్రకారంగా వెళ్ళాలా, అన్ని విషయాలు మనం గత వారం బుధవారం ధ్యానం చేసాం. వివాహ విషయంలో డైవర్స్ కొరకు మనం చూసాం, రెండో మ్యారేజ్ కోసం చూసాం, అసలుకి విడాకులు తీసుకోవచ్చా, రెండో పిల్లలు చేసుకోవచ్చా, ఎవరు చెప్పాలి, ఎవరు కన్ఫర్మ్ చేయాలి, మోషే చెప్పిన మాట మీద ఆగిపోద్దామంటే మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే మోషేను పుట్టించిన వాడు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన విడాకుల విషయంలో, రెండో పెళ్లి విషయంలో, అన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువే కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి మధ్య విడదీయలేని బంధాన్ని మనం చూడగలం. అయితే కొత్త నిబంధన గ్రంథంలో, ఈ కొత్త నిబంధన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి కొందరికున్న అభ్యంతరం ఏంటంటే, అసలుకి అపోస్తులు వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళ జాలర్లు, వాళ్ళ పామర్లు, ఏ పాండిత్యం లేని వాళ్ళు, వాళ్ళు చెప్పిన మాటలు మనం వినాలా, వాళ్ళు రాసిన మాటలు మనం నమ్మాలా, రెండోది ఏ పాండిత్యం లేని వారు, వారు ఎట్లా రాశారు, వాళ్ళు ఎలా చెప్పారు అన్నది కొందరికున్న అభ్యంతరాలు. ఎవరికి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా బైబిల్ చెప్తున్న స్పష్టమైన వివరణ ఈ రోజు కొత్త నిబంధన గ్రంథంలో మనం మత్తయి సువార్తను, మార్కు సువార్తను, లూకా సువార్తను, యోహాను సువార్తను శిష్యులు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వీరు కృత నిబంధన గ్రంథములు రాయాలి అన్నది పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రవచనం. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలలో కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు వారి చేత దేవుడు చేయాలనుకున్న గొప్ప కార్యం కొరకు ముందుగానే ప్రవక్త నోటి దేవుడు ప్రవచించిన మాటలు యెషయా గ్రంథంలో మనం చూడగలం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనానికి వెళ్తే, యెషయా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనంలో ప్రిలరా ఇలా రాయబడింది, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకోబోయే 12 మంది శిష్యులు, ఆ శిష్యులు తర్వాత దేవుని ప్రమాణ వాక్యాన్ని ముద్రించేవారు గాను, దాని తర్వాత తరాలకు అందించేవారు గాను దేవుని ఆత్మ వారిని వాడుకొని వారి ద్వారానే బైబిల్ గ్రంథం వెలుగులోకి వస్తుందన్న సత్యము ముందే ఆయన యెషయా ప్రవక్త ద్వారా రాయించిన మాట మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, అర్థం చేసుకున్న యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడే ఆ 12 శిష్యులతోటి ఆయన మాట్లాడుతున్న ఆదరణకరమైన మాటలను యోహాను సువార్త 14:15-16 మనం చూడగలం. ఆ 3 ప్రభు అంటున్న మాటలో మీరు ఎంత ధన్యులంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, ఇదిగో తండ్రి వద్ద నుంచి మీ కొరకు ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు నేను మీకు ఏవైతే బోధించానో వాటిని రాయించడానికి మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీరు గొప్ప కార్యాలు చేస్తారన్న మాట ఆయన అంటున్నట్లుగా చూస్తాం. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. వారి పావరులే, వారికి పాండిత్యం లేదు, వారి జాలులే, వారి ఎన్నదగిన వారు కాదు, కానీ వారు రాశారు. వారు ఎందుకు రాశారు, వారు ఎందుకు రాశారంటే దేవర్ ద ఐ విట్నెసెస్, వారు ప్రత్యక్ష సాక్షులు. వేటిని మేము కంటిము, వేటిని మా చేతులు తడుము చూశాయో, వేటిని మేము నిర్ధారించుకున్నాము, వాటినే మేము రాశాము అంటాడు. వాళ్ళు ఎలా రాశారంటే, వారి జ్ఞానానికి మించినది సంగతులు వాళ్ళు ఎలా రాయగలిగారంటే దైవాత్మ చేత వారు రాయగలిగారు. 16:13 యోహాను సువార్తలో అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును అన్నాడు. ఒకవేళ అపోస్తుల్ని మనం పక్కన పెట్టేద్దాం, అపోస్తుల్ని మనం పక్కన పెడితే, సువార్తను పక్కన పెడితే, నూతన నిబంధన గ్రంథం పక్కన పెడితే నీకు అంధకారమే ఏం కనబడదు. దేవుడు నీ మేలు కొరకు, మానవుల మేలు కొరకు దేవుడే ఆయన ఆత్మ చేత మానవులు వాడుకుంటూ సంపూర్ణమైన బైబిల్ గ్రంథాన్ని నీ చేతిలో ఉంచాడు. ఆ సత్యాన్ని నొప్పుకోవలసిందే. పేతురు రాసిన రెండవ పేతురు పత్రిక 16 మనం చూడాలి. 2 పేతురు పత్రిక 16 మనం చూస్తే అక్కడ చాలా స్పష్టమైన మాట ఇలా రాయబడింది. ఇయాల అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. పేతురు అంటున్నాడు, మేమేదో కల్పించి మాట్లాడేవి కాదు, మేమేదో లోకాన్ని నమ్మించడానికి చమత్కార మాటలు మేమేం చెప్పలేదు, మేమేం అభూతమైన కథలేమి కల్పించి చెప్పలేదు అంటూనే 17 అంటాడు, ఆయన మహాత్మ్యమును మేము కనులార చూసిన వారమై తెలుపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతను మహిమను ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దము ఆకాశం నుంచి రాగా వింటుమి. మేము విన్నాము, మేము చూసాము, మేము ఆయనతో ఉన్నాము, ఆ దర్శనంలో దేవుడు మాతో మాట్లాడాడు, మాట్లాడిన విషయాలు, చూసిన విషయాలు ఏదైతే మేము కంటిమో వింటిమో తాకి చూసామో వాటినే మేము రాశాము. దేవర్ ద ఐ విట్నెసెస్. వారు రాయకపోతే ఇంకెవరు రాయాలి? ఎవరు రాసిన వాటిని మనం ప్రమాణంగా తీసుకోవాలి? పిల్లరా, అర్థం చేసుకుందాం. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనపు నెరవేర్పు నూతన నిబంధనలో శిష్యులు రాయడానికి పూనుకోవటం. అపోస్తలైన పౌలు 14 రాశాడు. ఆయన 14 రాస్తే అవి సొంత జ్ఞానంతో ఆయన రాశాడు. ఆయన స్కాలర్ కాబట్టి రాశాడు. అందుకే మహమ్మద్ షఫీ ఎక్కువగా ప్రస్తావించేది పౌలు పత్రికలు పక్కన పెట్టి మాట్లాడినాడు. పౌలు పత్రికలు పక్కన పెట్టి మాట్లాడడం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా యేసు దేవుడు అని ఉందా? ఉంది అంటే అది పౌలు రాశాడు కాబట్టి నమ్ము. పౌలు రాస్తే ఎందుకు నమ్ము? బైబిల్ గ్రంథంలో పౌలు రాసిన పుస్తకాల వెనకాల దేవుని ఆత్మ సహాయంతో అతను రాశాడని ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 14:37 ఇలా రాయబడింది. ఈ మాట మనం చూడగలం. ఈ ఎవడైనను తాను ప్రవక్తన అయినను ఆత్మ సంబంధిని అయినను తలంచుకుని ఎడల నేను మీకు రాయిచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలను. నేను రాయట్లేదు, ప్రభువు నాకు ఆజ్ఞాపించినవి, ప్రభువు నాకు ఆజ్ఞాపించిన వాటిని రాస్తున్నాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2:13 ఇలా చూస్తాం. మొదటి దశలోనికి పత్రిక 2:13 ఇలా చూస్తాము. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేసినదే. మేము చెప్పేశామని కాదు, దేవుడు మాతో చెప్పించినారు. మీరు నమ్మారు, చదువుతున్నారు, మీ జీవితాలు మారుతున్నాయి. దేవుడి ఆత్మ మీలో కార్యసిద్ధి చేస్తామన్నాడు. ఒకవేళ మా సొంత మాటలైతే మీలో ఇంత మార్పు ఎందుకు ఉంటుంది, మీరు ఇన్ని కార్యాలు ఎలా చూడగలుగుతారని అంటున్నాడు. వాళ్ళు కూడా పౌలు మాటలు అని కాకుండా దేవుడు పౌలు నోట పలికిస్తున్న మాటలని వారు స్వీకరించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పిల్లరా, అర్థం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 పౌలు భక్తుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3-5 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమున్న మనుషులకు తెలియపరచబడలేదు. నాకు దేవుడు ఒక దర్శనమిచ్చాడు, ఆ దర్శనంలో మర్మం బయలుపరచబడింది. నన్ను అన్నాడు, నేను అందరికి ఇలాంటి దర్శనాలు ఇవ్వను, నువ్వు దేన్నైతే దర్శనంలో చూస్తావో ఏది నీకు బయలుపరచబడిందో దాన్ని రాయి అన్నాడు. నేను దాన్ని రాశాను. మనం ఏం చేయాలి? ప్రభువా నాకు దర్శనంలో మాట్లాడు అని దేవుడు నడకుండా ఏదైతే రాశాడో దేవుని ఆత్మ వలనే వారు రాశారని దాన్ని మనం అంగీకరించి మన జీవితాలకు అన్వయించుకోవాలి. అది దైవ నియమమని దేవుని గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రిల్లర్ అర్థం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు బోధించిన వాటిని 12 శిష్యులు కల్లారా చూశారు, వారు విన్నారు, వారు తడిమి చూశారు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన పక్కలో వేలు పెట్టారు, ఆయన చేతులు వేలు పెట్టారు, ఆయనతో కలిసి భోజనం చేశారు. వారు చూస్తుండగానే ఆయన ఆకాశానికి ఆరోహణమయ్యాడు. దాన్ని చూసిన తర్వాత వారు పెంతెకొస్తు దినమందు దైవాత్మ చేత నింపబడ్డారు. నింపబడ్డ తర్వాత వారు దేన్నైతే దేవుడు వారికి బయలుపరుస్తా ఉన్నాడో వాటిని రాసుకుంటూ వచ్చారు. అలా రాయబడిన ఐ విట్నెసెస్ రాసిన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు పామరుల చేత రాయించిన విషయాలను ఈరోజు ప్రపంచం అంతా చదువుతా ఉంది. ఎంత వండర్ అంటే, ఒక చేపలు పట్టేవాడు ఏమి చదువుకోలేదు, నిస్సాని పేతురు రాసిన మాటలు ఈ రోజుకి ప్రపంచం చదువుతా ఉంది. ఆ మాటల ముందు మోకాళ్ళు వేస్తా ఉంది. కారణం, అతడు పామరుడే, అతనిలో జ్ఞానం లేదు. కానీ దేవుని ఆత్మ అతను ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకొని రాయించాడు. కాబట్టి ఆ రోజు రాసిన పేతురు చేపలు పట్టేవాడు ఈ రోజు ఆ పేతురు సెయింట్ పీటర్ అపోస్తులైన పేతురు అయ్యాడు. ఆ రోజు అతని భవిష్యత్ ఆ రోజు అతని గతం వేరు. ఈ రోజు పేతురుని ప్రపంచం మర్చిపోలేకపోతా ఉంది. కారణం, దేవుని ఆత్మ ఆ మట్టి పాత్రను వాడుకుని రాయించిన మాటలు అర్థం చేసుకుందాం. మార్కు సువార్త 13:31 ఆయన అన్నాడు, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతింపవు. నా మాటలు, దేవుని మాటలకు ఉన్న స్థిరత్వం నువ్వు అర్థం చేసుకుంటే అని అన్నాడు. ఈ సృష్టి అన్నా నాశనం అయిపోదు తప్ప ఈ సృష్టిని కలగ చేసిన నా మాట, నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం, నీ చేతిలో అక్షరాలుగా కనబడుతున్న జీవము కలిగిన నా మాట దర్శనాడు, అది ఎంత మాత్రము గతించిపోదు. అందుకే యుగాలు తరాలు గతించిపోతా ఉన్న బైబిల్ గ్రంథం చరిత్రలో అంతరించిపోకుండా నీ చేతిలోకి తొల్లుకుంటూ వచ్చింది, నీ భాషలోకి వచ్చింది, నీ విడిలోకి వచ్చింది. కారణం, దాని వెనకాల దైవ సంకల్పం. దైవ సంకల్పం. మరి మన చేతిలో ఉన్న 66 పుస్తకాలే దైవ గ్రంథమా? ఈ 66 పుస్తకాల నుంచి ఇంకా మనం ఏమైనా చదవాలా అన్న మాటకు వెళితే ఆయన ఈ బైబిల్ గ్రంథాన్ని ముగిస్తూ ఒక మాటతో ముగిస్తా ఉన్నాడు. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 22:18-19 వచనాల్లో ఇలా అన్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విని ప్రతి వాళ్ళకి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనా కలిపినలా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయను, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమన్న వాక్యములు ఏదైనా తీసివేసినలా దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. ఎంత స్ట్రిక్ట్ వార్నింగ్ అంటే, నేను ఏదైతే కన్ఫర్మ్ చేసిన చేతిలో ఇచ్చానో దానికి దేన్ని చేర్చొద్దు, దాని నుంచి ఏది తీసివేయొద్దు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకము దైవ ప్రేరేపితమని అంటే ఆయన అంటాడు, ప్రతి పుస్తకము నేను మనుషుల చేత నా ఆత్మ ద్వారా రాయించింది, ఏ మాటను తీయడానికి వీల్లేదు, ఏ మాటను కలపడానికి వీల్లేదు. బైబిల్ సంపూర్ణమైన గ్రంథముగా ఈరోజు నీ చేతిలో ఉంది, సంపూర్ణమైన గ్రంథముగా నీ చేతిలో ఉంది. బైబిల్ గ్రంథంలో 7 అన్నది సంపూర్ణతకు సూచన, 7 అన్నది సంపూర్ణ సంఖ్య బైబిల్ గ్రంథంలో. అందుకే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఈరోజు మనం అంటాం, కానీ హెబ్రీ గ్రంథంలో 49 పుస్తకాలు కనబడతాయి. పాత నిబంధనలో ప్రారంభంలో మీకు చెప్పాను, పాత నిబంధనలో 22 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, కలిపి 49. 7 7 సంపూర్ణత. దేవుడు మనకిచ్చిన ఈ పుస్తకాల అయి సంపూర్ణము, ఇక నీకు ఏది అవసరం లేదు అన్నాడు. బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని 3 కేటగిరీలుగా విభజిస్తారు, కొత్త నిబంధన గ్రంథాన్ని 4 కేటగిరీలుగా విభజిస్తారు. పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రము, ప్రవక్తలు, రచనలు లేదా కీర్తనలు, 3 కేటగిరీలు యేసుక్రీస్తు ప్రభు లోక సువార్త 24:44 ఆయనే విభజించాడు. మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవి అన్నాడు. అది పాత నిబంధన యొక్క సెగ్రిగేషన్. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 4 రకాల సెగ్రిగేషన్ కనబడుతుంది. 1 సువార్తలు, 2 అపొస్తల కార్యాలు, 3 పత్రికలు, 4 ప్రవచన గ్రంథము లేదా ప్రకటన గ్రంథము. పాత నిబంధన 3 సెగ్మెంట్లు, క్రొత్త నిబంధన 4 సెగ్మెంట్లు, కలిపితే 7 సంపూర్ణం. 49 పుస్తకాలు సంపూర్ణం, 7 సెగ్మెంట్లు సంపూర్ణము. ఆయన బైబిల్ గ్రంథాన్ని ముగిస్తూ అన్నాడు, దేన్ని కలపొద్దు, దేన్ని తీసివేయొద్దు. దేవుణ్ణి ఎరగని వాడు, దేవునికి ఎదురుగా నిలబడుతున్నవాడు, బైబిల్ గ్రంథాన్ని చిన్నగా చేసి తన గ్రంథాన్ని గొప్ప చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎన్నో ప్రశ్నలు మన ముందు సంధిస్తున్నప్పటికీ, ఒక క్రైస్తవుడిగా జ్ఞానంగా నువ్వు ఆలోచించగలిగితే నీ చేతిలో ఆయన ఉంచిన గ్రంథము ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతించమని ఆయనే సాధికారతతో మాట్లాడుతున్న మాటలు నీ చేతిలో ఉన్నాయి. పిల్లరా, బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న నీ జీవితం ఎంత ధన్యకరమైందో. ఈరోజు ఒక వారు నీకు అర్థం కాకపోయినా రేపు నిశ్చత్వంలో నువ్వెంత గొప్ప ధన్యుడవో నీకు అర్థమవుతుంది. ప్రశ్న ఏంటంటే, నీ బైబిల్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రశ్న ఏంటంటే, ఇంత కష్టపడి ఎంతగా దేవుడు శ్రమించి ఆయన ప్రణాళిక చేత నీ చేతిలో ఉంచిన బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఇప్పటికీ ఒకసారన్నా చదివి ముగించగలిగావా? సమయం ఉన్నప్పుడు ఎన్నో పత్రికలు, న్యూస్ పేపర్లు, ఎన్నో చెత్త చదువుతున్న మనకి దేవుని గ్రంథాన్ని చదవాలి, దాన్ని కళ్ళకద్దుకోవాలి, అది నా జీవిత పుస్తకము, అదొక్కటే నన్ను పరలోకానికి చేర్చగలిగింది, లేఖనాలయం నిత్య జీవం కలదని తలంచుచ్చి వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అన్నాడు. నిత్య జీవం లేఖనాల్లో ఉంది, లేఖన ప్రకారంగానే నా జీవితం ఉండాలని ఏ రోజైనా నిర్ణయం తీసుకున్నవా? ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ చేతిలోకి వచ్చిన 66 పుస్తకాలు నా యొక్క సంకల్పం చొప్పున నేను రాయించి నీ చేతిలో ఉంచిన దైవ ప్రేరేపితమైన మాటలు, అవి నీ జీవితాన్ని కడతాయి, నీ గమ్యాన్ని మారుస్తాయి, నీ కన్నులకు వెలుగునిస్తాయి, నీ గురిని, లక్ష్యాన్ని నీకు ఏర్పాటు చేస్తాయి. నా కుమారుడా, నా మాటలకు చెవియొగ్గుము, నా కుమార్తె, నా మాటలు నీ మెడకు కంఠభూషణంగా పెట్టుకో, నీ తలకు బాషికాలుగా ఉంచుకో, నీ చేతులకి నడుకట్టుగా కట్టుకో, వాటిని నీ పిల్లలకు ఇంట ఉన్నప్పుడు బోధించు, నువ్వు త్రావులో ఉన్నప్పుడు బోధించు, పండుకున్నప్పుడు బోధించు, తిరిగి లేచినప్పుడు బోధించు, నా వాక్యము మీ జీవితాన్ని వెలిగిస్తుంది అని మాట్లాడుతున్నప్పుడు మనం మన జీవితాల్లో బైబిల్ గ్రంథానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుని ఒక తీర్మానంతో దేవుని గ్రంథానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మన జీవితాలు కట్టుకుని బద్దలమై ఉన్నామని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. అలా నడుచుకోవడానికి కావలసిన కృప దేవుడే మనందరికీ అనుగ్రహించును గాక.